సత్యపదము 6వ సంపుటి మొదటి సంచికలో ప్రచురింపబడిన మానవ పరిణామములో ప్రార్థన విశిష్టత అను అంశముపై 1994 బసంత ఉత్సవములో ఇచ్చిన ప్రసంగము.
చిన్నప్పుడు స్కూల్లో పోయినప్పటి నుంచి లేక అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి కూడా మనకు ప్రార్థన అనేది అలవాటు పడింది. ఓ నమః శివాయ అని అన్నారు, ఓ నమ శివాయ పట్టిన ప్రస్తుత్వం అది అందరికీ తెలిసిందే. కానీ నమ శివాయ అనేది ప్రార్థనే కదా, నమః శివాయ అంటే జరిగేది ఏమిటి, మనం కోరుకుంటున్నాం ఏంటంటే శివము అంటే ఆస్పిషియస్నెస్, మంచి మాకు జరుగుగాక. అటువంటి వాడిని ఎవరైతే నాకు శుభం కలుగు చేస్తాడో అతనికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు మంచి జరగాల అనే ఉద్దేశంతోనే మన ప్రార్థన స్టార్ట్ అయింది. నమ శివాయ అనడంతో నాకు మంచి జరగాలి, లేకపోతే అందరికీ మంచి జరగాలి కావచ్చు పెట్టుకుంటాం. లేదు మనకు అలవాటు పడిన ఈ స్తోత్ర పాఠాలు తీసుకుంటే కౌసల్య సుప్రజారామ అని పాడుతున్నాం, లేక వినా వెంకటేశం ననాదో ననాదహ అన్నాం, లేకపోతే కృష్ణ మందే జగద్గురం అన్నాం. ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ స్తోత్రపటాలు మనకు అలవాటు పడ్డాయి. అంటే దేవుణ్ణి స్తుతించడము అనేదే ప్రార్థన అనే ఒక ఉద్దేశానికి వచ్చాము. స్తుతించుట వేరు, ప్రార్థించుట వేరు. స్తోత్రం అనేది స్తుతి చేయడమే కదండి. అంటే మన మనసులో దైవాన్ని గొప్పతనాన్ని మనం ఒప్పుకోలేకపోవడం వల్ల అతన్ని స్తుతించి స్తుతించి అతని యొక్క గొప్పతనాన్ని మన మనసులో నిలకడగా పెట్టుకునే వాళ్ళ ప్రయత్నం. స్తోత్ర పాఠానికి ఉన్న లక్ష్యం ఏమిటంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అతని యొక్క గొప్పతనం నా మనసులో నిలకడగా ఉంటుంది. అంటే ప్రార్థన కావలసిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని గొప్పతనాన్ని ఒప్పుకోవడం. దేవుడు మనకంటే గొప్పవాడు, అతను చాలా పనులు చేశాడు. కంస జానుల మర్దనం, ఎందుకు కంసుడు జానువులు అంతటి వాడిని మర్దించినవాడు అంటే చెడుని తొలగించినవాడు అని మనసులో మనకు ఒక భావన ఏర్పడాలనే ఒక ఉద్దేశంతోనే ఈ స్తుతి అనేది మొదలెట్టి కాలక్రమేణా జరిగింది ఏమిటంటే స్తుతి ప్రార్థన అనుకున్నారు. ఏదైతే ఒక హేతువు కింద ఉండవలసిందో అదే ఒక గమ్యమైపోయింది. మనసులో నిలకడగా ఈ భావన భగవంతుడు అందరికన్నా ఉచ్చమైన స్థితిలో ఉన్నాడు, అందుకని ఆ పద్యం గురించి అడిగాను, ఎవనితే జనించు అనే మనం ఆ పద్యం ఎప్పుడు నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి అయితే ఎవరి వల్ల అయితే ఈ సృష్టి జనించబడిందో, ఎవని వద్ద ఇదైతే తిరిగి లయమైపోతుందో, అటువంటి అతనిని నేను ప్రార్థించుతున్నాను శరణంబు వేడదని. అంటే ఏమిటి, ఇది ప్రేయర్లో తీసుకున్నప్పుడు ప్రార్థనలో తీసుకున్నప్పుడు ఇది ఒక ఉత్కృష్టమైన భావన. మొదటిది ఏమిటి, కంసజానుల మర్దనం దగ్గర దేటికి చాలా భగవంతుడి యొక్క గొప్పతనం ఒక దుష్టుణ్ణి శిక్షించడంలో చూడడంలో కనపడుతుంది. కానీ ఆది మధ్యము అంతము మూడు అతని అనే భావన ఆ స్థితిలో లేదు, కానీ ఈ ప్రార్థనలో ఉంది. పెద్ద బాలశక్తి చదువుకున్న వాడికి అందరికీ తెలుసు ఈ పద్యం. కానీ కాలక్రమేణ మనం మర్చిపోవడం చాలా జరిగినాయి, మర్చిపోయిన అవస్థ పడుతున్నాం మేము కూడా. ఎందుకంటే భగవద్గీత ప్రేయర్ అక్సెప్ట్ చేసుకోవడంతో ఈ ప్రేయర్ దానికి ఇంపార్టెన్స్ వెళ్ళిపోయింది. కానీ దాంట్లో ట్రెడిషన్లో కూడా మీనింగ్ ఉంది, ప్రార్థనలో అర్థం ఉంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకంటే గొప్ప శక్తి ఒకటి ఉన్నది, అది మనం నిర్దేశిస్తున్నది, దానికి మనం శరణము పొందవాలి. ఇది కాలక్రమేణా సాధన వల్ల జరిగే ఒక మనస్థితియే కానీ ఏదో నోటితో చెప్పేసే పదం మాత్రం కాదు, అందరికీ అర్థమైనట్టే ఉంటుంది. రెండు అర్థం కాని విషయం లేదు. ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు దేవుడు గొప్ప అని, కానీ తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు. చేయవల కూడా తన గురించి తర్వాత మాట్లాడతాం. ఓ మాస్టర్, దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. భగవంతుడు జీవితానికి ఒక గమ్యము అనే ఒక భావన స్థిరంగా ఏర్పడితే గాని ప్రార్థన అనే ఒక ఒక సాధన ప్రారంభం కాదు. ప్రార్థన ఒక సాధన, ఇది ప్రారంభమే కాదు. భగవంతుడు ఒక గమ్యము అంటే ఏమిటి? మనకున్న గమ్యాలు ఏమిటి? ఇల్లు కట్టుకోవడం ఒక గమ్యం, ఉద్యోగం తెచ్చుకోవడం ఒక గమ్యం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఒక గమ్యం, పిల్లలకు పెళ్లి చేయడం ఒక గమ్యం. ఇలాంటి మనకు చిన్న చిన్న గమ్యాలు చాలా ఉంటాయి. ఇవే మన జీవిత పరమార్థం. సగటు మనిషికి గమ్యం ఏమిటి? ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఏం చెప్తాడు, ఇటువంటివి చెప్తాడు, చిన్న చిన్న విషయాలు చెప్తాడు. కానీ ఇవన్నీ కూడా అంతగా నిజంగా గమ్యము అన్న పదానికి సరిపోవు. నిజమైన గమ్యము భగవంతుడు ఒక్కడే, మిగతావన్నీ కూడా మనము భగవత్ లీలల్లో పాల్గొంటూ చేయవలసిన చిన్న చిన్న కార్యాలు, కర్మలు అనే జ్ఞానం కలగాలి. కలిగినప్పుడు ఓ మాస్టర్ దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది ఒక నిజమైన స్థితి కింద వస్తుంది. నిజంగానే ఆ స్థితి వస్తే కానీ ప్రార్థన ప్రారంభించకూడదా అని అంటే అది అర్థం లేని మాట. ఎక్కడో చోట మొదలెట్టారు. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మొదటి మెట్టు అంటూ అడుగు పెడితే రెండో మెట్టు కనబడుతుంది. అంతిమ మెట్టు గురించి ఆలోచిస్తూ కింద నుంచి కిందే ఉన్నామనుకోండి, మనకి అంతిమ మెట్టుకి ఎప్పుడు చేరం. అందువల్ల ఈ ప్రేయర్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే బుద్ధిపూర్వకంగా భగవంతుడే ఒక గమ్యము అని బుద్ధిపూర్వకంగా ఒప్పుకుంటే హృదయంలో అటువంటి భావన కలిగిన రోజు నిజమైన ప్రార్థన స్థితి మీకు అలవడుతుంది. బుద్ధిలో ఒప్పుకున్నంత మాత్రాన అది మానసికంగా కానీ మీ హృదయంలో కానీ అది ఒప్పుకున్నట్లు కాదు. అందరికీ సభ్య ప్రపంచంలో భగవంతుడు అనే వాడిని విస్మరించిన వాడు ఎవడు ఉండడు. కానీ నిజంగా అతనే గమ్యమని భావనతో ఉండేవాడు చాలా తక్కువ. ఎందుకంటే మనకు చిన్న చిన్న విషయాలు చాలా ఉంటాయి. భగవంతుడు అప్పుడు దేనికి పనికి వస్తాడంటే, భగవంతుడు గమ్యంగా కాకుండా భగవంతుడు ఒక సాధన రూపంగా పనికి వస్తాడు. ఏమిటి? నాకు మా ఇంట్లో ఉన్న ఈ కష్టము తొలగవలేను, అందువల్ల ఓ భగవంతుడా నన్ను కాపాడము, ఈ బాధను తొలగించము. అంటే ఏమిటి? భగవంతుడు గమ్యం కాడేటప్పుడు భగవంతుడు ఒక సాధన, మనకు ఒక పనిముట్టు, ఒక టూల్. మనం భగవంతుడిని ఒక మాస్టర్గా కాకుండా భగవంతుడిని ఒక సర్వెంట్గా మనం తీసుకుంటాం అక్కడ. అంటే నా పని ఏదో చేసి పెట్టినాయని అనివ్వండి, నా వల్ల కావటం లేదు, నువ్వు చెప్తే ఎవడు చేస్తాడు, నువ్వే చేయి. ఇటువంటిది చాలా సహజమైన ప్రార్థన. తప్ప అంటే తప్పు ఒప్పుల గురించి ఇక్కడ మాట్లాడతాను మనం లేవు. మనం సాధకులం కాబట్టి తప్పు ఒప్పుల గురించి మాట్లాడలేదు. ఉన్న విషయం గురించి మనం పరిశీలించాలి. మన మనసు ఎలా మారాలో మనం చూసుకోవాలి. దీనిలో తప్పు ఒప్పు ఏముంటుంది? తప్పు అనేది ఏమి లేదు. నిన్న మనం అనుకున్నట్లు బాబుజీ ఏమంటాడు, తన హృదయం ఒక పెద్ద ఆటలాట గ్రౌండు, మీరు ఎవరైనా కానీ వచ్చి ఏదైనా ఆడుకోవచ్చు, నీకు ఇష్టం ఉంటే గాలిపటాలు ఎగరాయి, లేకపోతే అలా తిరుగుతూ ఉండు, నా యొక్క తత్వంలో లీనమైపో అంటాడు. అమ్యూజ్మెంట్ అయినా చేసుకో, లేకపోతే నన్ను అనుభవించు, నీ ఇష్టం. అందువల్ల తప్పులనే మాట్లాడలేదు. మోక్షగామి ఒకడే భక్తుడు, మోక్షగామి ఒకడే ప్రార్థన చేయాలంటే అది విలుపడదు. అర్థార్థి కామార్థి ఉంటారు, వాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రియులే. కానీ మన సాధన చేయడం వల్ల మనకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎలాగైనా కానీ ఆ భగవద్ అంశ మనం ఒక భగవద్ అంశగా ఇతరులకు కనబడాలని ఒక ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇండిపెండెంట్గా మనం వ్యక్తిగతంగా నేను ఇది, నేను ఇది కాదు అనేదానికంటే కూడా నేను పరమాత్మ యొక్క ఎక్స్ప్రెషన్, నేను పరమాత్మని నేను ఇతరులకు తెలియపరుస్తున్నాను, నేను భగవదంశం. అది నిజమైన రోల్ మనకు. మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అదొక్కటే కాబట్టి అదొక్కటే నిజమైన రోల్ మనకు. కానీ ఆ రోల్ మనం ఒప్పుకోవట్లేదు. మనం ఏదో ఒప్పుకుంటున్నామంటే ఓ భక్తుడిగా ఒప్పుకుంటున్నాం. భక్తుడిగా నేను భగవంతుని అడుగుతాను, ఇది నాకు ఇది చేయి, ఈ సహాయం చేయి, ఇలాగ నేను బాధపడుతున్నాను, ఈ బాధ తీసేసి ఇంకా కాస్తంత అనుభవానికి ఇంకేదైనా నాకు ఇవ్వరాదా, ఇటువంటి కోరికలతోనే ఉంటున్నామే కానీ మనల్ని భగవంతుడు ఉపయోగించే పనిముట్టుగా మనం ఆలోచించట్లేదు. అది నిజమైన సాధకుడు చేస్తాడు. మనం ఆ పనిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే మనం భగవద్ అనుగ్రహం పొంది తాదాత్మ్యం ఆయనలో పొందినామో, పొందుతూ ఉన్నామో, ప్రతి ఒక్కరోజు కూడా మన ధ్యానంలో తాదాత్మ్యం పొందుతున్నాము అంటే ఏమిటి, భగవంతుడు మనకు చాలా దరిదాపులో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు అన్న ఒక భావన మనకు తెలుసు. ఇది తెలుసుకున్న నిజం. దీన్ని పూర్తిగా 24 గంటలు 365 రోజులు ఇలాగే ఉండాలని మన ప్రయత్నం చేయాలంటే మాత్రము భగవంతుడే ఒక గమ్యం అనే అనుకోవాలి. కానీ భగవంతుడు ఒక పనిముట్టుగా మనం ఉపయోగించుకోవాలి. ఇంకేతరులు ఎవరైనా కానీ అలా చేస్తుంటే వాళ్ళు ఎవరు తప్పు చెప్పకుండా వాళ్ళను కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రలు చేయాలంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళకి భగవత్ అనుభవాన్ని మీరు ఇవ్వాలి. బాబుజీ గారు మనకు నేర్పించింది ఏమిటంటే మాట్లాడినయ్యా నేను చేతలతో చూపిస్తానంట. ఏం చూపిస్తాడు, ఆయన ముందు మన కళ్ళు మూసుకుని కూర్చుంటే థాట్లెస్ స్టేట్కి తీసుకెళ్ళి, భావాతీత స్థితికి తీసుకెళ్ళి, మనతో మాట్లాడకుండా, మనల్ని మాట్లాడనివ్వకుండా ఆ స్థితికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు ఒక రియలైజేషన్ వస్తుంది, మీకు ఒక అనుభవానికి వస్తుంది. ఏమిటి, భగవద్ విషయం అనేది అనుభవానికి వస్తుంది. అది అనుభవానికి వస్తుంది కాబట్టి దాన్ని వదలలేం తర్వాత మనం. ఇంకా 1000 మనల్ని ఆకర్షిస్తున్న 1000 విషయాలు, కానీ ఈ ఆకర్షణ మన యొక్క నిజమైన నైజం, అది మన నిజమైన రూపం, అది మన నిజమైన తత్వం. అది ఏది, ఆయనతో కలిసి ఆయన పని చేయడం అనేది మనం దానికనే మనం నిర్దేశించబడ్డాం. ఈ సృష్టి యొక్క మూల రహస్యం అది. ఏమిటి, భగవంతుడే పలు రూపాలుగా మన రూపాలుగా ఇక్కడ ఉన్నాడు. ఆ భగవంతుడే తిరిగి తనను చేరుకుంటాడు. ఇప్పుడు సూర్యుడు తన కిరణాలు తీసుకుంటే ఈ కిరణము సూర్యుడు రెండు ఒకటే. మన కిరణాలు, సూర్యుడు ఆయన. దీని యొక్క నిజమైన తత్వం ఎప్పుడు, మబ్బులు ఏమి అడ్డుపడకుండా భూమిపైన ఇది పడి దీనివల్ల 10 మందికి వెలుగు కనపడినప్పుడు దీని యొక్క అర్థం, లేనప్పుడు దీనికి అర్థం లేదు. అలాగే ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా భగవదంశే. ఆ భావన మనలో ఉన్నప్పుడు, ఆ భగవద్ భావాన్ని మనం కానీ ఇతరులకు కానీ మనం చెప్పగలిగినప్పుడు ఏమవుతుందంటే ఒక విధమైన సహోదర భావం తానంతటదిగా వస్తుంది. ఒక సూర్యరేఖ రశ్మి ఇంకొక సూర్యరశ్మి రేఖతో తేడా ఉండదు. అన్ని రేఖలు ఒకటి, అన్ని రేసు ఒకటి, వాటి తేడా ఉండదు. ఏ మార్పు చెందినా కలిసి మార్పు చెందుతాయి, ఏ స్థితికి వెళ్ళినా కలిసే వెళ్తాయి. అలాగే మనం కూడా కలిసే వెళ్ళగలగా ఈ అనంతం వైపు మన ప్రయాణం చూసారా, అది కలిసి చేయవలసిన పని కానీ ఒకరు చేసే పని కాదు. గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ గాడ్ అని మనం తెలిసిన తర్వాత ఆ గోల్ ఏదో నీ ఒక్కడిదే, నీ యొక్క పెక్యూలియర్గా, నీ ఒక్క వ్యక్తిగతంగా మాత్రమే కాదు, మన సామూహికంగా అందరికీ కూడా అదే గమ్యం. అందుకనే ఈ ప్రేయర్ని బాబోజీ మన ప్రేయర్ తీసుకుంటే ఇది బోత్ సింగులర్లోనూ ఉంటుంది, ప్లూరల్లో ఒకటి చెప్పవచ్చు అంటారు. టువార్డ్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఐఎమ్ ఎట్ బట్ అస్లీ అని దానికి అయ్యే దానికి బదులు ఊయి కూడా పెట్టుకోమన్నాడు ఆయన. ఇటైనా చెప్పొచ్చు, అటైనా చెప్పొచ్చు అంటారు. ఐ అనేది ఎప్పుడు చెప్తుంటాము, వ్యక్తిగతంగా మన సాధనలో ఇంకా స్థిరపడినప్పుడు మనం చెప్పుకుంటాం. సాధనలో స్థిరపడిన తర్వాత ఊయి అంటాం. అంటే ఏమిటి, నేను ఒక్కడిగా పయనించలేను ఆయన వైపు, నేను కలిసే పయనించాలి. ఇతరులతో నేను అవినాభావ సంబంధం కలిగిన వాడిని కాబట్టి సహోదర భావం అనేది ఏదో పెంపొందించుకునే విషయం కాదు, అది ఉన్న విషయం. మరుగుపడ్డ విషయమే కానీ పెంపొందించుకోవాల్సిన విషయం కాదు సహోదర భావం. యూ షుడ్ డెవలప్ బ్రదర్హుడ్ అనేది నాన్సెన్స్. బ్రదర్హుడ్ ఎగ్జిస్ట్. ఉయి అనేది రియల్గా రావాల్సిన భావన మనం. కానీ ఆ భావన ఎప్పుడు వస్తుందంటే ఈ గోల్ క్లారిటీ మీకు మనసులో వచ్చినప్పుడు వస్తుంది. టవర్డ్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది రియల్గా అదొక స్టేట్ ఆఫ్ రియలైజేషన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్ ఊరికి చెప్పే విషయం కాదు. ఎప్పుడు వస్తుంది రియలైజేషన్ అని అంటే, ఎప్పుడైతే మీ యొక్క దినచర్యలో భగవంతుడు పూర్తిగా పాలు పంచుకుంటాడో అప్పుడు మీకు అర్థమవుతుంది దట్ హీ ఈస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని. మీరు తెల్లవారు లేచేటప్పుడు కూడా భగవత్ భావంతో, భగవత్ అనుగ్రహంతో, భగవద్ కృపతో నేను ఉన్నాను అన్న భావంతో మీరు లేచినప్పుడు, మీరు తిరిగి మీరు పడుకోవడం నుంచి రాత్రి తిరిగి పడుకునేదాకా కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా భగవంతునితో మీకున్న అవినాభావ సంబంధాన్ని మీరైతే జ్ఞప్తికి తెచ్చుకుంటారు, అప్పుడు మీరు అనగలుగుతారు దట్ మాస్టర్ ద వర్డ్ రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంతవరకు కూడా అది ఒట్టి మాటలే. ది ప్రేయర్ విల్ బి ఇన్ యువర్ లిప్స్, నాట్ ఇన్ యువర్ హార్ట్. హార్ట్లో ఉండే సిటీ కాదు, మాటలతో చెప్పచ్చు. సో ఈ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది మనం ఎప్పుడు భగవంతుడు గోల్ అని ఎట్లా అనుకోగలుగుతాము? అంటే ఇవంతా లేదు, ఈ ప్రపంచం అంతా అవసరం లేదు, ఆయన ఒక్కడే నాకు అన్ని సంసారాలను వదిలేసేసుకుంటాను, నేను ఆయన పోయి చేరిపోతాను, ఏదో హిమాలయాలకు వెళ్ళిపోతాను, లేకపోతే రమణాశ్రమం వెళ్తాను, లేకపోతే ఇంకో ఆశ్రమానికి వెళ్తాను, ఈ దేశంలో బాగాలేదు, ఇండియానే బాగాలేదు కాబట్టి ఏదో ఉత్తరఖండాలకు వెళ్తానని, దక్షిణఖండాలకు వెళ్తానని వెళ్ళచ్చు. అంటే అది పారిపోవడం. భగవంతుడు తన పూర్తి అనుగ్రహంతో నిన్ను ఇక్కడ పుట్టుకొచ్చాడు అనే ఒక భావం నీకు ఎప్పుడు వస్తుందంటే భగవంతుని పైన పూర్తి నమ్మకం కలిగిన నాడు వస్తుంది. భగవద్ అనుగ్రహం చేత నాకు ఈ పరిస్థితులు ఇవ్వబడ్డాయి, ఆయనకు తెలుసు నాకు మంచి ఏదో నా చెడు ఏదో, ఆయన కార్యక్రమానికే నేను పుట్టబడ్డాను కాబట్టి ఆయన ఏ కార్యక్రమమో మనం తెలుసుకొని ఆ కార్యాన్ని నేను నిర్వర్తించాలి. అంతేగాని ఎప్పుడైతే మనం పరిసరాలను మార్చాలనుకుంటే ఏమిటి, పరిసరాలను మార్చే ఎప్పుడు వస్తుంది, మనం మన యొక్క కర్మను వేరేగా నిర్దేశించుకుంటాం, భగవద్ నిర్దేశం ప్రకారం కాకుండా మన యొక్క నిర్దేశం. నేను నైజాంకి కొడుకు పుట్టుంటే ఎంత బాగుండేది, నేనేదో ఇక్కడ పేదవాడిగా పుట్టాను బాగా, నైజాం కొడుకు పుట్టిన వాడికి వాడి కర్మ వాడికి ఉంది, పేదవాడికి పుట్టిన వాడికి వీడి కర్మ వీడికి ఉంది, ఈ వీళ్ళిద్దరూ కూడా తమకు ఏదైతే కర్మ నిర్దేశించబడ్డదో ఆ కర్మను వాళ్ళ చేయటంలోనే కర్మ సాఫల్యం ఉంటుంది. ఇదే కర్మయోగం కూడా, దాని గురించి మాట్లాడటం అనవసరం ఇప్పుడు, సబ్జెక్ట్ అది కాదు కానీ, బట్ అది కర్మయోగం అంటే ఏంటి, ఏ కర్మ అయితే మనకు నిర్ణయించబడిందో ఆ కర్మనే మనం చేయాలి కానీ ఇంకొకరి కర్మను మనం కోరకూడదు. స్వధర్మమనే మనం కోరుకోవాలి కానీ పరధర్మాన్ని మనం కోరుకోకూడదని కృష్ణ ఉవాచ. మన ధర్మం ఏమిటి అంటే మన యొక్క స్థితి, ఇప్పుడు ఉన్న ఒక పేరెంటేజ్, ఈ పేరెంటేజ్లో నాకుంది, ఈ కల్చరల్ సెటప్ నాకుంది, ఈ సోషల్ సెటప్ నాకుంది, దీనిలో నేను పరిపూర్ణత్వం పొందాలి. ఇప్పుడు రోజా పువ్వు అయినా కానీ, మల్లె పువ్వు అయినా కానీ, లేక ఒక ముళ్ళ కంప అయినా కానీ, దేనికి ఉన్న కార్యక్రమం దానికి ఉంది, దేనికి ఉన్న బ్యూటీ దానికి ఉంది, దేనికి ఉన్న పరిపూర్ణత దానికి ఉంది. ఆ పరిపూర్ణత్వాన్ని దాన్ని పూర్తిగా పొందలే కానీ ముళ్ళ మొక్క వచ్చేసేసి నేను రోజా పువ్వు కాకూడదు అనుకుంటే అది కాదు, కానిరదు, కాకూడదు. దీనికి విలువ దీనికి ఉంటుంది, దాని విలువ దానికి ఉంటుంది. ఎందుకని ఇది నియమించబడ్డది అనేది, అది భగవత్ కృప, భగవద్ అనుగ్రహము, భగవద్ దత్తమైన ఒక స్థితి. దీన్ని మార్పు చేసుకోవాలనే తపతపనే మన యొక్క క్రియేషన్. వాట్ ఈజ్ ఇండివిజువల్ క్రియేషన్? గాడ్స్ క్రియేషన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఏదైతే భగవంతుడు శిక్షించాడో అది ఎప్పుడు కూడా బ్యూటిఫులే. మానవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఏదో మార్చేసి భగవంతుని సృష్టిని అధిగమించాలని ఒక ప్రయత్నం చేస్తుంటాడు. విశ్వామిత్రుడు అంతటి వాడు ఇంకేదో సృష్టి చేస్తాడు, సగంలో కింద పడతాడు. మన లాంటి వాడు సృష్టించకుండానే కింద పడుతుంటామా, అంతే తేడా. విశ్వామిత్రుడికి మన కంపారిజన్ లేదు, విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు. ఏదో ఆయన సృష్టికి లోపం ఉంటాం, ఎందుకుంది, భగవంతుడి సృష్టికి అతను సరిపోడు కాబట్టి. మనం సృష్టిస్తుంటాం, మనం సృష్టించినవి ఏమిటి, బాధలు. మనకు వచ్చేవి ఏమిటి, కష్టాలు. ఎందుకు వచ్చినాయి, మనకు మనం పెట్టుకునేవి. మనకు భగవంతుడు మనల్ని పూర్తిగా సంతోషంగా మీరు నా యొక్క కార్యాన్ని నిర్వర్తించండి అని ఒక ఉద్దేశంతో పంపించినప్పుడు ఆ కార్యాన్ని నిర్వర్తించకుండా ఇంతకంటే అది చేస్తే బాగుంటుంది, నా పని కాకుండా వాడి పని చేస్తే బాగుంటుంది అనే విధవాలోచనలతో మనం మన బుద్ధిని మరలిస్తాం. మరలించడంతో మనకు సంస్కారం వస్తుంది. సంస్కారాలు ఎలా డెవలప్ అవుతాయి, భగవత్ కార్యం చేసినప్పుడు సంస్కారాలు రావు, మన యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు రాదు. ఎప్పుడైతే భగవంతుని సృష్టి మానేసి మన సృష్టి మొదలెడతామో అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, మన క్రియేషన్. ఆయన అందుకంటే నీ క్రియేషన్ పోగొట్టేసుకోండి, భగవంతు క్రియేషన్ అంతా బాగుంది, యూ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఇండివిజువల్ క్రియేషన్, దట్స్ ఆల్సో ప్రాబ్లం అన్న. ఈ ఇండివిజువల్ క్రియేషన్ ఎందుకు వెళ్తున్నది, మనకు బుద్ధి అనేది ఉదించేది. ఆ బుద్ధి కానీ ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు. ముళ్ళ కంప ఉంటుంది అనుకోండి, అది ఎప్పుడు ముళ్ళ కంపగా ఉంటుంది, రోజాక మాత్రం అనుకోలేదు, రోజా పువ్వు కూడా ముళ్ళు ఉంది కదా, నేను ఎందుకు ముళ్ళు కాకూడదు, ఆ ముళ్ళు ఒకటే కదా అని అది పెట్టుకోదు ఐడియా. ఎందుకంటే దాని బుద్ధి లేదు, మనకుంది బుద్ధి. దాన్ని ఇచ్చి ఏం చెప్పాడు, నా యొక్క కృషిలో నా యొక్క సృష్టిలో మీరు ఉన్నతమైన వారయ్యా, మీరు నా గురించి మీరు మీలో మీరు చెప్పుకుంటూ నా గురించి మీరు పాడుకుంటూ నన్నే స్మరించుకుంటూ మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి అని మనల్ని పుట్టించారు. కానీ ఆయన్ని మర్చిపోయి మనలో మనం, నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు తక్కువ నేను తక్కువ అనే ఒక తారతమ్యాన్ని, భేదభావాన్ని మనలో మనం పెంపొందించుకుంటూ ఆ పరమాత్మ యొక్క అణువుగా కానీ, ఆ పరమాత్మ యొక్క రూపంగా కానీ, ఆ పరమాత్మ యొక్క బిడ్డలుగా కానీ ఉన్నామనే ఒక భావన మర్చిపోయి భగవంతుడు వేరే ఎక్కడో ఉన్నాడు, మనకు ఆయనకు సంబంధం లేదు, మా నాకు నీకు ఎందుకు తేడా, నీవెందుకు తేడా ఎక్కువ ఉన్నావు, నీకెందుకు ఎక్కువ ఉంది, నేను నాకెందుకు తక్కువ ఉంది, నువ్వు ఇచ్చేసి అని వాడు, నీకు తక్కువ ఉంది కదరా నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను కూడా సంతోష పెడతాను అనే ఉద్దేశంతో వాడు ఉండకుండా మనలో మనం ఈ భేదభావాలు సృష్టించుకొని మన సృష్టి మనం పెంపొందించుకోండి. దీనివల్ల ఏమైంది, గోల్ ఆఫ్ లైఫ్ ఏమైపోయింది, ఒక 4 రూపాయలు వాళ్ళ లెవెల్కి నేను ఎదగాలి, వాళ్ళ లెవెల్కి నేను రావాలి, ఆ పొజిషన్ నాకు తీసుకోవాలి, అది పీకేసుకుంటాను అనే ఒక భావన మనం పెట్టుకుంది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఈ దైత్య భావం ఎంతవరకు వెళ్ళిందంటే, సాధన చేసి తపస్సు చేసి పరమాత్మని మనము చూడగలిగిన స్థితికి వచ్చినప్పుడు కూడా ఈ దైత్యులు కనబడ్డవాడు ఎవరనేది మనకు అనవసరం. వాళ్ళు ఏమన్నారు, నీకెందుకయ్యా ఆవిడ నాకు ఇచ్చే అని పార్వతిని అడిగినవాడు ఒకడు, సీతమ్మని అడిగినాడు ఇంకొకడు, నీకెందుకు వీళ్ళు అని భగవంతుని కూడా అడిగేటువంటి స్థితికి మనం ఎదిగిపోయాం. మన సృష్టి అటువంటి దౌర్భాగ్యపు లెవెల్కి వెళ్ళిపోయి అన్నీ నాకు కావాలి, నా అనుభవానికే ఉన్నాయి అనే ఒక భావనకు మనం వెళ్ళాం. కాబట్టి గోల్ మారిపోయి, గోల్ ఎలాంటిది ఉండాలి, నేను భగవంతుడికి అనుభవైక్యంగా ఉండాలి, నేను నన్ను భగవంతుడు పూర్తిగా అనుభవించాలి, తను ఎందుకని నన్ను సృష్టించాడో ఆ కార్యక్రమం ఆ కర్మ పూర్తిగా సాఫల్యం కావాలి, దీనికి నేను నా యొక్క సాధన చేయాలనే భావన మానేసి చిన్న చిన్న కోరికలు పెట్టుకొని ఆ కోరికలే అంతిమంగా అనుకుంటాం. కాబట్టి గోల్ అన్నది మనకు దెబ్బతిన్నది. ఈ గోల్ గురించి, గోల్ క్లారిటీ లేని సాధన అనవసరము. రియాలిటీ అంటే అని పుస్తకం మీరు చదివినారంటే గోల్ ఆఫ్ లైఫ్ ఫండమెంటల్ చాప్టర్ కింద చెప్తాడు, గోల్ చెప్తాడు, గోల్ క్లారిటీ ఉందా నీకు, నీకు ఏం కావాలో నీకు తెలుసా ముందు, డు యూ నో వాట్ యు వాంట్. సాధన అనేది ఎప్పుడు వస్తుంది, ఏది సాధించాలో తెలిసినప్పుడు సాధన అనేది దానికి అర్థం అవుతుంది. సాధించేది ఏమిటి, భగవంతుణ్ణి మనం సాధిస్తున్నాం, దానికంటే తక్కువ మనం ఒప్పుకోవట్లేదు. భగవంతుణ్ణి సాధించడం అంటే భగవంతుడు లీనమైపోయి దాంతో కలిసిపోతామా, అది కాదు. భగవంతుణ్ణి సాధించడం అంటే నన్ను నేను పూర్తిగా విస్మరించి నేను భగవంతుడు తయారు చేసిన ఒక వ్యక్తి, నాకు ఒక నిర్దిష్టమైన ఉపయోగం ఉంది, 10 మందికి భగవద్వాక్యం చెప్పడమే నా యొక్క జీవిత లక్ష్యము, ఇదే నా గోల్ అనే ఒక ఫీలింగ్ వచ్చిన వాడు ఒప్పుకుంటాడు, ఓ మాస్టర్ దవార్డ్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్కి గోల్ దవార్డ్ ది రియల్ గోల్ ఫర్ ఆల్ కాదు, ఫర్ హ్యూమన్ లైఫ్. లైఫ్ అంటే ఏమిటి, ఇంతకుముందు మనం చెప్పిన మన బాధలు. హ్యూమన్ లైఫ్కి ఇదైతే ఏదైతే ఇన్ని మనం పెట్టుకున్నామో, ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టుకున్నామో, ఇది కాదయ్యా నిజమైన లైఫ్. నిజమైన లైఫ్, నిజమైన జీవితం అంటే ఏమిటి, మానవ జీవితానికి అర్థం ఎప్పుడంటే పరమాత్మని తనలో చూపించగలిగిన నాడు మానవ జన్మకు ఒక సార్థకం. అటువంటి సార్థక జీవులు ఉన్నారా అంటే మనకు మన గురువు గారు ఉన్నారు, వాళ్ళ గురువు గారు కనబడుతున్నారు. బాబూజీ గారు పూర్తిగా తనకు ఎటువంటి పరిస్థితులు అయినా కానీ ఆయనకి ఏమిటి పెడుతున్నాడు, ఒకటే లక్ష్యం, ఇతరులకు భగవంతుడి గురించి చెప్పడం ఒకటే, వేరే పని లేదని. ఎప్పుడు నీ మాస్టర్ గురించే చెప్తుంటావు, ఎప్పుడు గాడు గురించే చెప్తుంటావు అని ఇంక ఇతరులు అడిగినప్పుడు, అవును అంతకంటే చెప్పేది ఏముంది కాబట్టి అన్నాడు. అస్తమాన్ ఇదే చెప్తుంటావు అంటే అవును అస్తమాన్ ఇదే చెప్తుంటావు. ఎవడు ఎవడైతే భగవంతునితోనే మన మనసును లైక్ ఐక్యం చేస్తాడు అతను అతను తప్ప ఇంకేం చెప్పడు, వేరే విషయాలు కానరావు. భగవంతుడు ఒక్కడే కనబడతాడు, ప్రేమతత్వం ఒకటే కనబడుతుంది, ఇతరులతో కలిసి అనుభవించాలనే ఒక భావనే నిజమవుతుంది. తను వేరేగా ఉండడం, ఇతరులు వేరేగా అనిపించుకోవడం అనే భావన అతనికి రాదు. తన పర అనే భావాలు పోతాయి, అంతా ఒకటే. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అనేది ఆ యొక్క ఒక సెంటెన్స్కి అర్థమైంది, గోల్ ఆఫ్ లైఫ్. దెన్ ఐ ఆమ్ మేడ్ బట్ ఎ స్లేవ్ ఆఫ్ మై విషెస్ పుటింగ్ అబౌట్ మై అడ్వాన్స్. ఇది ఇంకో స్థితి. అంటే ఏమిటి, నేను ఏదో కోరికలు కోరుకుంటూ దానికి ఒక బానిసగా అయిపోయినానే కానీ నీ బానిసగా నేను ఉండట్లేదయ్యా అని ఇంకో అవేర్నెస్. ఇది అందరికీ వచ్చే అనుభవం అంటే అవును, అందరికీ అనుభవించే అనుభవమే. ఐ హావ్ మేడ్ బట్ ఎ స్లేవ్ ఆఫ్ మై విషెస్, కరెక్టే. ఎవడు ఒక ఆఫీస్లో పనిచేస్తుంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. ఫ్యాక్టరీలో వీడు వల్ల కాస్త ప్రొడక్షన్ జరగాలి, వీడు చేయడు, వీడు స్లేవ్ ఆఫ్ విషెస్, ఫ్యాకర్తో కూర్చుంటాడు ఆఫీస్లో, లేకపోతే అడపై తాగుతుంటాడు సాయంకాలం అయిపోతే. ప్రొడక్టివిటీ దెబ్బతిన్నది, మేనేజ్మెంట్ ఊరి. ఏమండి గోల్ ఏమిటి ఇతని గోలు? ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ ఇస్ అఫెక్టెడ్. ఇంతవరకే మనం ఆలోచిస్తున్నాం ఐ మేడ్ బట్ ఎ స్లేవ్ ఆఫ్ మై విషెస్ అంటే, నేను ఏదో ఇంటి గురించి ఆలోచించడం లేదండి, నా గురించి ఖర్చుల గురించి ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నానండి, నేను దీని ఎంత తగ్గించుకోవాలి నాకు తెలియట్లేదండి అంటాం. కానీ ఐ మేడ్ బట్ ఎ స్లేవ్ ఆఫ్ మై విషెస్ అదానికి ఇది కాదు అర్థం. భగవంతుడు అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా భగవద్ అనుభవాన్నే మనం కోరుకుంటామే కానీ మానవ జన్మకు భగవంతుని గురించి ఇతరులకు చెప్పడం అనే ఒక ధర్మాన్ని, మన యొక్క నిజమైన కర్మని మనం చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? నా విషయం ఏమిటి? భగవంతుని అనుభవిస్తూ ఉండడమే. నా కండిషన్ ఏమిటి? నా స్టేజ్ ఏమిటి? నేను ఎందాక వచ్చాను? ఇది అడుగుతుంటామే కానీ నా వల్ల ఇతరులకు ఎవరికైనా ఉపయోగం ఉందా, భగవంతుడి గురించి నేను ఇతరులకు చెప్పగలుగుతున్నానా అని చెప్పలేకపోవడం అనేది ఐ ఆమ్ ఎట్ ప్రెసెంట్ స్టేజ్ ఆఫ్ మై విషెస్. అంతేగాని మొదట్లో చెప్పినట్టు ఏదో కోరికలకు బానిస అయిపోయినాను, భగవంతుడి గురించి అనుకోలేకపోతున్నాను అనేది ఎవరి స్థితి? అది భక్తుడి స్థితి. భక్తుడు సాధకుడుగా మారిన దానికి ముందు ఉన్న దశ అది. మనం పరిపక్వం కాని రోజు ముందు ఉన్న దశ అది. పరిపక్వం అయిన తర్వాత ఎప్పుడైతే భగవద్నుభవాన్ని మనం పొందుతున్నామో ఆ స్థితిలో ఉన్న భావన ఇది కాదు. అప్పుడు మన స్లేవ్ ఆఫ్ మన విషయం ఏమిటి? బాబోజీ పూర్తిగా నాకు కావాలి, బాబోజీ నా సొంతము, లాలాజీ నా సొంతము, భగవంతుడు నా సొంతము అనే ఒక విషయకి మనం పడిపోతున్నాం. ఇది సాధకులు గమనించవలసిన విషయం. సాధకుడు కాని వాడికి పొజిషన్ ఏమిటి? నాకు లడ్లు ఇష్టం, జిలేబీలు ఇష్టం, దేవుడి కంటే ముందు ఇది. తిరుపతికి పోతే తిరుపతి లడ్డు గురించి నాకు ఐడియా కానీ అమ్మానికి తిరుపతి దేవుడి గురించి అవసరం లేదు. అది కోరికలకు అక్కడ బానిసడం, ఆ స్థితి వేరే, దాని గురించి మనం మాట్లాడలేదు. బసంతోత్సవానికి ఇక్కడ వస్తాం, మనందరం కలిసాం. ఇప్పుడు మన మనసు దేనిపైన ఉంటుంది? భగవంతుని పైన ఉంటుంది, బాబుజీ పైన ఉంటుంది, అలాగే పైన. కానీ దీనిపైన ఉండకుండా మనకు ఇప్పుడు తిండి పెట్టినారు, ఆ తిండి సరిపోవట్లేదు, ఆ రుచి ఎక్కువ ఉంది, రుచి తక్కువగా ఉంది, సరిగా లేదు, సరిగా లేదు అనేది కూడా కొంతమందికి ఉంటుంది. ఆ కోరికల బానిసత్వం గురించి నేను మాట్లాడలేదు. అది సాధారణ విషయము, అందరూ చెప్పే విషయం, దానికి బాబుజీ చెప్పాల్సిన అవసరం లేదు. బాబుజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఐ మేడ్ బట్ ఎ స్లేవ్ ఆఫ్ మై విషెస్ పుటింగ్ అబౌట్ మై అడ్వాన్స్మెంట్ అంటే, హయ్యర్ స్టేజెస్ ఎప్పుడైతే గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్గా బాబుజీని ఒప్పుకున్నావు, భగవంతుని ఒప్పుకున్నావు, ఆ తర్వాత చెప్తున్నాడు ఈ మాట. మొదటి మాట ఏమన్నాడు? ఐ మేడ్ ద వాట్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నాడు. అంటే ఏమిటి? ఆ అవగాహన వచ్చింది, గాడ్ ఈస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనే అవగాహన మనకు వచ్చిన తర్వాత కోరికలు నన్ను అడ్డుపడుతున్నాయనే పాయింట్ అంటలేదు. కోరికలు, ఏ కోరిక అడ్డుపడుతున్నది? నా అనుభవానికే నియోగింపబడ్డవాడు భగవంతుడు, నాకు ఆయనకి వన్ టు వన్ రిలేషన్షిప్పే ఉంది, ఇతరులతో నాకు సంబంధం లేదు అనే ఒక భావన, అది అదో పెక్యులర్ కోరిక. ఆ విషయం అడ్డుపడుతున్నాయి. అంటే నేను అస్తమానం బాబుజీ గురించో లాలాజీ గురించో నేను మాట్లాడుకోవడం నా యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పడం, మీ యొక్క గొప్పతనాన్ని నాకు చెప్పడం అనే ఒక చర్యలో మనం పడిపోయి నిజమైన పని మనం మర్చిపోతున్నాం. ఏమిటి? భగవంతుడి గురించి ఇతరులకు చెప్పడం. భగవంతుడి గురించి ఇతరులు చెప్పేటప్పుడు నీ యొక్క భావన లేకుండా, నీకు సంబంధం లేకుండా చెప్పగలగాలి. లేని ఎడలు ఏమవుతుంది? మీ యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు. నేను బాబుజీతో ఉన్నానండి, ఆయన నాకు భోజనం పెట్టాడండి, లేకపోతే ఆయన పక్కన పడుకోబెట్టాడండి, ఆయన పక్కన కూర్చోబెట్టాడండి, ఆయన వీపై నేను ఎక్కానండి, నా వీపై నేను ఎక్కాడండి. ఎందుకు దీని గురించి ఎందుకు చెప్తుంటాము? నా యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలంటే చెప్తాను. మీలో ఒక విధమైన అసూయ, ద్వేషము, ఈర్ష్య కలుగు చేస్తాను ఈ మాటలతోనే. మీకు మంచి చేసేది లేదు దీంట్లో. ఈ మాట కానీ నేను చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక అసూయ వస్తుంది, మీలో ఒక ద్వేషం వస్తుంది, మీకు ఈర్ష్య వస్తుంది. దీనివల్ల భగవత్ ప్రాప్తి గురించి మీకు ఎటువంటి ఆలోచన రాదు. ఒక దౌర్భాగ్యపు మనిషి గురించి అనవసరమైన ఆలోచనలు వస్తాయి, కానీ భగవంతుడి గురించి మీకు ఆలోచన రాదు. కానీ చాలా మంది చేసేది ఇది. నేను కాశీయాత్రకు పోయినానండి, బద్రీనాథ్కి పోయినానండి, చాలా బాగుందండి అక్కడ అంటే, వీడు పోయొచ్చాడు మనం పోలేకపోతే, డబ్బులు ఉన్నాయి కాబట్టి పోయొచ్చాడు, వీడికి తీరుకుంది కాబట్టి పోయొచ్చాడు, మన దగ్గర లేవు, వీడు ఆ రోజు చెప్తాడా, వీడు ఇటువంటి మేఘ మాట్లాడు, ఇటువంటి భావనలే మనకు వస్తాయి. కానీ అక్కడ ఉన్న బద్రీనారాయణుడి గురించి కానీ కాశీ విశ్వేశ్వరుడి గురించి మన ఆలోచనలు రావు. ఎప్పుడు కూడా మన యొక్క పొజిషన్ మనం తీసేసుకోవాలి. తీసేసుకుని భగవంతుడి గురించే మాట్లాడాలి. అక్కడ మన విశ్వస్తున్నది అడ్డుపడుతున్నది. భగవత్ కార్యం చేయడానికి అడ్డుపడే విషయం ఏమిటంటే మనమే. మొదట్లో ఆయన గురించి ఒప్పుకోకపోవడం కూడా మనమే, మన యొక్క క్రియేషన్ అయితే. సెకండ్ ఏమిటి, ఇతరులకు చెప్పడానికి కూడా వీల్లేని స్థితికి మనం ఎందుకు వస్తున్నామంటే మన విశ్వసే. ఐ మస్ట్ బెట్ స్లేవ్ ఆఫ్ మై విషస్ పుటింగ్ ఏ బార్ టు మై అడ్వాన్స్మెంట్. అడ్వాన్స్మెంట్ ఆఫ్ వాట్? అడ్వాన్స్మెంట్ ఆఫ్ నియర్నెస్ టు. ఎప్పుడు నియర్నెస్ వస్తుంది? ఎప్పుడైతే నేను మర్చిపోయి అతని గురించి మాట్లాడతాను, అతని గురించే చెబుతూ ఉంటాను, అది ఒక్క విషయం గురించి మనం మాట్లాడుతుంటామో, అప్పుడు మనం ఆ పని చేయగలం. దీనికి ఏం గతి? ఈ అహంకారానికి ఏం గతి? దవర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు ద స్టేజ్ అంట. దవర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు ద స్టేజ్ అంటే, ఇప్పుడు అందరూ అనేది అదే కదా అండి, శరణాగతే కదా. కావే వరరా వాళ్ళే, కాదు వాళ్లేదా, గజేంద్రుడు వాడలేదా, ఇంకోడు వాడలేదా, నిజమే. వాడి కష్టాల్లో వాడు పడ్డాడు, సంసారంలో వాడు పడ్డాడు. కానీ నిజమైన ఆ స్థితి గురించి మనం మాట్లాడలేదు, అది ఒప్పుకుంటాం. దానికి అర్థం లేదని కదా, దానికి ఆ స్టేజ్ ఉంది. కానీ ఇక్కడ ఈ స్టేజ్కి ఎప్పుడైతే మనం వచ్చేస్తాం, స్పిరిచువల్ స్టేజ్కి వస్తామో, ఈ ప్రేయర్ యొక్క స్పిరిచువల్ స్టేజ్లో మనం మాట్లాడినప్పుడు గాడ్ ఈస్ ది గోల్ ఒప్పుకున్నాము, ఐఎమ్ ఎట్ బట్ స్లేవ్ ఆఫ్ ఐ విశ్వాసం ఒప్పుకున్నాము, దవర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ అంటే నీ ఒక్కడివే, నీ గురించి నేను మాట్లాడిన రోజు మాత్రమే ఇది పోతుంది. ఎప్పుడైతే గాడ్ ఈజ్ ది ఓన్లీ థింగ్ అప్పుడు ఇది తగ్గుతుందే, కానీ నేను కూడా దేవుడితో ఉంటాను అన్నప్పుడు ఒప్పుకో. ఇది ఆ స్టేజ్కి రాదు, ఇది ఒక రియలైజేషన్ స్టేజ్. నీ ఎందుకంటానంటే ఆధ్యాత్మిక విషయంలో మహాత్మ్యమే, కానీ ఇప్పుడు ఒక భక్తి రూపంగా మాట్లాడి భక్తిలో కూడా ఇది చెప్పచ్చు. దాని గురించి పెద్దవాళ్ళు రాశారు, బాబుజీ చెప్పారు, లేదా వరదేకర్ గారు చెప్పారు, చాలామంది చెప్పారు ప్రేయర్ గురించి. ప్రేయర్ని ఐఎమ్ ట్రైయింగ్ టు సీ ఇట్ ఇన్ ది స్పిరిచువల్ స్టేజ్. స్పిరిచువల్ స్టేజ్లో మీరు వచ్చేటప్పుడు, ఆధ్యాత్మిక విషయంలో ఆలోచించినప్పుడు ఈ ప్రేయర్ ఈ స్టేజ్లో కూడా రిలవెంట్. ఇదే నిజమైన మీనింగ్. ది రియల్ మీనింగ్ ఈజ్ ఓన్లీ హియర్. ఈ ప్రేయర్ నిజమైన అర్థం ఎప్పుడంటే, ఎప్పుడైతే భగవతత్వం ఒక్కటే మనకు ఉంటుందో మనసులో, అప్పుడే దీనికి రియల్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్ అవుతుంది పాజిబుల్. లేనప్పుడు ఆ తాదాత్మ్యత రాదు. ఆ తాదాత్మ్యత రావాలంటే ఆ మాటకు వస్తే తాదాత్మ్యత అన్న పదమే తప్పు. ఇప్పుడు ఇంకొకటి అనే భావం వచ్చినప్పుడే తత్ అనే భావం ఆ మాట వస్తుంది. ఇంకొకటి అనే ప్రశ్న లేదు, ఏకమే. దవర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు ద స్టేజ్ అంటే టోటల్ శరణాగతి తత్వమా అంటే, అవును శరణాగతి తత్వమే. శరణాగతి ఎప్పుడు, ఎవరికి సంబంధించిన శరణాగతి ఇది అంటే, ప్రతి ఒక్కడికి, గజేంద్ర లెవెల్లో నుంచి అంటే ఒక జంతు లెవెల్లో నుంచి మానవ లెవెల్ దాటి ఒక సాధకుడి లెవెల్ దాకా కూడా ఇదే పొజిషన్. దీంట్లో ఒక చిన్న విషయం మీరు గ్రహించాలి. ఓ మాస్టర్ దవర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని అన్నప్పుడు, హ్యూమన్ లైఫ్ అన్నాం, మై లైఫ్ అంటలేదు. అంటే మనం ఒక వ్యక్తిగా మనం ఆలోచించకుండా సామూహికంగా ఆలోచిస్తున్నాం. దానికి అడ్డుపడేది ఏమిటి? నా యొక్క విషస్ అన్నాం కాబట్టి నీవే గతి అంటున్నాం. ఇక్కడ నీవే గతి అన్నప్పుడు నీవే ఎవరికి గతి? నాకు గత్యా లేక హ్యూమన్ లైఫ్ గత్యా? ఆ మాట వచ్చినప్పుడు తిరిగి పర్సనల్ గా చెప్పవచ్చు లేక ప్లూరల్ గా చెప్పుకోవచ్చు అన్నాడు. థౌ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు దట్ స్టేజ్, బ్రింగ్ అస్ అప్ టు దట్ స్టేజ్. ఇట్ కెన్ బి సెడ్ ఇన్ బోత్ ఇన్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. బ్రింగ్ అస్ అప్ టు దట్ స్టేజ్ అనేది ఆధ్యాత్మికత, బ్రింగ్ మీ అప్ టు దట్ స్టేజ్ అనేది సాధన మొదలు. అది స్పిరిచువల్ స్టేటస్, ఇది బిగినింగ్ స్టేటస్. ఇది డివోటీ స్టేటస్, అది స్పిరిచువల్ మ్యాన్ స్టేటస్. ఎప్పుడవుతుంటే ప్రేయరు మన యొక్క వ్యక్తిగతంగా కాకుండా మన అందరి గురించి చేసినప్పుడు ఏమవుతుందంటే భావన అనేది మీ యొక్క మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా ఉండి మీ యొక్క బాధలు కానీ మీ యొక్క జీవం గురించి కానీ ఆలోచించినప్పుడు, మీ జీవన గురించి ఆలోచించినప్పుడు ఉన్నదేమో చాలా లో లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే మన మెడిటేషన్స్లో మన సాధన వల్ల భగవత్ తత్వం పూర్తిగా అవగాహన అయినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తిగతంగా మనం కోరడం అనేది ఉండదు, సామూహికంగా కోరడం అనేది మనకు న్యాచురల్ అవుతుంది. ప్రేయర్ కూడా మారిపోతుంది. మనం ప్రే చేసేటప్పుడు కూడా నన్ను నీ దరి చేర్చుకోమని చెప్పం, మమ్మల్ని నీ దరి చేర్చుకోమంటాం. దీనికి ఈ ప్రేయర్ యొక్క అర్థం గురించి చెప్పడం గురించి ఇంతవరకు అయినా, ఈ ప్రేయర్కి అవినాభావ సంబంధం ఉన్న ఇంకో ప్రేయర్ ఉంది, అది మెడిటేషన్ అండ్ పాయింటియర్. మెడిటేషన్ అండ్ పాయింటియర్ ఏమిటి? మొదట్లో స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా యొక్క అన్నదమ్ములు లేక సహోదరులు, వీరందరూ కూడా భగవంతుని ఎడల ప్రేమ భక్తి పెంపొందించుకుంటున్నారు అంటే ఏమిటి? వ్యక్తిగతమైన ప్రార్థన ఇక్కడ లేదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు, వారు భగవంతుని ఎడల ప్రేమని భక్తిని పెంపొందించుకుంటున్నారు. వాళ్ళు మనంగా వ్యక్తిగతంగా నీవు కోరుకోవట్లేదు కానీ అందరికీ ఇది పెంపొందించ జరుగుతుంది అంటే ఏమిటి? సామూహికంగా అయినా నీ యొక్క చిత్త ప్రవృత్తి ఏదైతే వ్యక్తిగతంగా ఉందో ఆ వ్యక్తిగతం అనే భావన పోయి సామూహికమైంది. మన అంటే ఏమిటి? వీ హావ్ గ్రోన్ ఇన్ అవర్ కాన్షియస్నెస్. మన చిత్త ప్రవృత్తి ఎదిగింది, జీవుని గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం మొదలైపోయింది. ఆత్మ, జీవాత్మ మహాత్మ అయింది. ఇది ఫండమెంటల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీనికి ప్రేయర్కి ఉన్న సంబంధం ఏమిటంటే ఆ ప్రేయరు ఈ ప్రేయరు కలిసి కానీ మనం కానీ చేస్తే మన యొక్క సాధన మనం పురోగమంలో ఉన్నామని తెలిసి ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే ఈ ప్రేయరు ఆటోమేటిక్గా మీకు పూర్లుగా స్టేజ్ ఆఫ్ పీపుల్ కానీ కాదు, అన్ని స్టేజెస్ ఆఫ్ పీపుల్కి ఉంది. నేను కళాపుర స్టేజ్ గురించి మాట్లాడాను ఈరోజు. మొదటి స్టేజ్లో గురించి మాట్లాడినప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుందంటే వ్యక్తిగతంగా మనం చెప్పొచ్చు, నేను ఈ యొక్క కోరికలకు బాధించుకోండి లేక నువ్వే తప్ప నాకు గతి లేదు అని ఆ లెవెల్లో కూడా మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న మన యొక్క ఈ సమ్మేళనం చూస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే అందరూ సాధకులుగా ఉన్నారు. కాబట్టి నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే మీ యొక్క ప్రేయర్ మీ వ్యక్తిగతంగా కాదు, దీనిని మీరు ఒక సోషల్ పర్పస్ కింద ఉపయోగించాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్కి ఉపయోగించాలి ఈ ప్రేయర్ని. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్. మానవుడు పరిణామం చెందాలంటే ఈ ప్రేయర్ ముఖ్యం. ప్రతి ఒక్కడు అంటున్నాడు మానవుడు పరిణామం చెందాలి, ఇది ఏంటండి ఇలా ఉంది పరిస్థితి బాగలేదు అని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ దాన్ని మానాలంటే ఎలా చేస్తారు? ఈ ప్రార్థన మీద దీన్ని మీకు ఆ హయ్యర్ లెవెల్లో మార్పు చేసే అధికారం మీకుంది, దానికి ఉన్న అవకాశం మీకుంది, దీన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. కానీ ఇది చేయాలంటే ఆ పాయింట్ కూడా మీరు తీసుకురావాలి.